யம் ப்ரஹ்மா வருணேந்திர ருத்ரமருதஹ ஸ்துன்வந்தி திவ்யைஸ்தவைஹ வேதைஹ சாங்கபதக்ரமோபநிஷதைஹ காயந்தி யம் சமகா தியானாவஸ்திததத்கதேன மனசா பஷ்யந்தி யம் யோகினஹ யஶாந்தம் ந விதுஹ சுராசுரகணாஹ தேவாய தஸ்மை நமஹ.
ఎవరైతే తమను ప్రేమిస్తారో వాళ్ళని ప్రేమిస్తారు కొందరు ఈ ప్రపంచంలో. తమను ప్రేమించే వాళ్ళను కూడా కొందరు ప్రేమించలేరు. కొందరు ఎవరిని ప్రేమించరు ఈ ప్రపంచంలో, కొందరు అందరినీ ప్రేమిస్తారు. ఎవరు ఎవరిని ప్రేమించారు, ఎవరిని ప్రేమించడం లేదు అనేది వాస్తవంగా మనం తేల్చి చెప్పలేమేమో, కానీ భక్తుడు మాత్రం భగవంతుడినే ప్రేమిస్తాడు, అంతే. ఇంకా రెండో వస్తువుని ప్రేమిస్తాడు. ఎందుకని, ప్రేమించదగినటువంటి వస్తువు భగవంతుడు ఒక్కడే అనేటువంటిది క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు భక్తుడు. ప్రేమ చాలా అమూల్యమైంది, విశిష్టమైంది, పవిత్రమైంది. అటువంటి ప్రేమని ఏదో విధంగా దారబోయడం భక్తుడికి ఇష్టం లేదు. తనకంటూ ఒక అవగాహన ఉంది కనుక ఇటువంటి పవిత్రమైనటువంటి ప్రేమ ఎవరికి అంకితం చేసుకోవాలి, ఎవరికి అందించాలి అంటే ఈ ప్రపంచంలో భగవంతుడు ఒక్కడే అనేది మాత్రం తనకు బాగా తెలుసు. కనుక భక్తుని యొక్క హృదయం భగవంతుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భక్తుని యొక్క ప్రేమ పాశం భగవంతుడి పాదాలను చుట్టుకొని ఉంటుంది ఎప్పుడు కూడా. తన మనసు ఇంకొక దాని మీదకి ఆలోచించే అవకాశం లేదు, ఎప్పుడు భగవంతుడి మీద తిరుగుతూ ఉంటుంది. కనుక మరొక విషయంలో భక్తుడి యొక్క మనసు రమించదు, ఎప్పుడు భగవంతుడిని ప్రేమిస్తూ ఉండడమే. ఒకవేళ ఇంకెవరినైనా ఈ ప్రపంచంలో భక్తుడు ప్రేమించినట్లుగా మనకు తెలిస్తే వాళ్లల్లో కూడా భగవంతుడిని చూస్తూ ప్రేమించడమే కానీ భగవంతుని వదిలిపెట్టి మరొక వస్తువును కానీ విషయాన్ని కానీ వ్యక్తిని కానీ భక్తుడు ప్రేమించే ప్రశ్న లేదు. ఎందుకంటే భక్తికి సంబంధించి భగవంతుడికి సంబంధించి పూర్ణ అవగాహన కలిగినటువంటి వాడు భక్తుడు గనక. కనుక భక్తుని యొక్క మనసు పూర్ణంగా భగవంతుడి వైపుకి ఎప్పుడైతే వెళ్ళిందో ఇక తనకు మనసు అంటూ లేదు. తన మనసే భగవంతుడి యొక్క మనసు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయిందని అర్థం. అంటే ఇంతవరకు ఈ మనసు తనది కానీ ఇప్పుడు తనది కాదు. ఇంతవరకు ఏదైతే తన మనసు అనుకుంటూ ఉన్నాడో భక్తుడు అయిన తర్వాత అది ఆ మనసు భగవంతుడిదిగా మారిపోయింది. తనది అనుకుంటున్నటువంటి మనసు భగవంతుడిదిగా మారిపోయింది. ఇది శరణాగతి. శరణాగతి అంటే ఇది. కాబట్టి నీ మనసు నీ దగ్గరే పెట్టుకొని నేను అనేది ఇక్కడ ఉంటూ భగవంతుడికి ఏది ఇచ్చినా ఉపయోగం లేదు, ఆ నేను అనేటువంటి దాన్ని ఇవ్వాలి. ఆ నేను అనేది ఎక్కడైతే కదులుతూ ఉందో అదే మనసు గనక ఈ మనసుని భగవంతుడికి సంపూర్ణంగా ఇవ్వడం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది శరణాగతి. అంటే శరణాగతిలో భక్తుని యొక్క మనసు పూర్ణంగా భగవంతుడి యొక్క పాద పద్మముల చింత ఒక పువ్వులాగా పడిందని అర్థం. ఎప్పుడైతే మనసు భగవంతుని యొక్క చరణ కమలాల చింత ఒక పువ్వుగా మారిపోయిందో ఆ పువ్వైనటువంటి మనస్సుని నవ్వుగా మార్చి నీ బ్రతుకులో ఎట్లా ఆవిష్కరింపజేయాలనో అది భగవంతుడికే తెలుసు. నీ అడుగుల కడ పువ్వును నేను, నీ అడుగుల కడ పువ్వును నేను, నీ కృపతో విరిసే నవ్వును నేను, నీ అడుగుల కడ పువ్వును
కృపతో విరిసే నవ్వును నేను, ఎవరిని కోరని ఎదను నేను. నీకు దూరమై బ్రతకలేను, ఎవరిని కోరని ఎదను నేను. నీకు దూరమై బ్రతకలేను, పూజ ఫలము నీకే ఉండని. పూజ ఫలము నీకే ఉండని, పూజే ఫలముగా నాకు మిగలని. పూజ ఫలము నీకే ఉండని. సలిలము నిండిన నా నయనాలలో చదరక నీ రూపు నిలిచిపోని. పూజ ఫలము నీకే ఉందని, పూజే ఫలముగా నాకు మిగలని. పూజ ఫలము నీకే ఉందని.
కాబట్టి భగవంతుని యొక్క ఆరాధనలో మనసు ఒక అందమైనటువంటి ఒక పూజా సుమంగా మారిపోయింది. ఇది శరణాగతి. ఈ విధమైనటువంటి శరణాగతి గనక జరిగితే ఆ తరువాత జీవితం ప్రసన్నమైనటువంటి ప్రశాంతతతో, ఆనందంతో, అలౌకికమైనటువంటి ఆనందంతో నిండిపోయి ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి ప్రశాంతత ఎప్పుడు వస్తుంది? శరణాగతి జరిగితేనే. లేకపోతే శాంతి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, క్షణికంగా ఉంటాయి. ఎప్పుడైతే సంపూర్ణ శరణాగతి జరిగిందో ఇక మనసులో ఏ విధమైనటువంటి ఆవేదనలు కూడాను మొలకలెత్తేందుకు అవకాశమే లేదు. ఇది శరణాగతి అంటే. కనుక బుద్ధి తేలిక పడేది ఇక్కడే శరణాగతిలోనే, హృదయం ప్రశాంతతను అనుభవించేది ఇక్కడే, సంసార బాధలన్నీ సమసిపోయేది ఇక్కడే ఇక్కడే. అందువల్ల అంతటా ఉండేటువంటి పరమాత్మ ఈశ్వరుడు ఎవరో బాధల్లో కూరుకుపోయినటువంటి క్షణంలో ఆర్తి నుండి విడిపడాలి అని అభిప్రాయపడుతూ ఉన్నాడు గనక గజేంద్రుడు. చివరికి నీవే తప్ప ఇత పరంబిరుగా, ఎవరినయ్యా, ఎవరిని నువ్వు ఆశ్రయిస్తూ ఉన్నావు అని అంటే పరమాత్మని. ఎందుకని పరమాత్మని ఆశ్రయిస్తూ ఉన్నావు? ఇంకొకరిని ఆశ్రయించేటువంటి అవకాశం లేదు గనక. అయిపోయింది, నా ప్రయత్నాలన్నీ కూడా నేను చేసేసాను, ఇక నా ప్రయత్నాలకు అవకాశం లేదు, అన్ని తలుపులు మూతపడిపోయినాయి. ఇప్పుడు ఈ దుఃఖం నుండి బయటపడాలి, ఈ ఆర్తి నుండి బయటపడాలి అంటే ఆర్త భక్తుడైనటువంటి, ఆర్తుడుగా ఉండేటువంటి గజేంద్రుడు, నీవే తప్ప ఇత పరంబిరుగా, నీవు తప్ప నన్ను మన్నించేటువంటి వాడు, నన్ను కాపాడేటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఇదే విషయాన్ని సూచిస్తూ అర్జున తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత, సర్వభావేన సర్వాత్మన ఇది సర్వభావేన తం ఏవ శరణం గచ్చ, తం ఈశ్వరం పరమేశ్వరం అచ్యుతం. అచ్యుతం అంటే గర్భ జన్మ జర మరణ వివర్జితం అచ్యుతం అయితే. కాబట్టి తల్లి గర్భంలో ఉండేటప్పుడు మనకు దుఃఖాలు ఉన్నాయి, జన్మించడంలో దుఃఖం ఉంది, గర్భ జన్మ జర ముసలితనంలో దుఃఖం ఉంది, మరణ, ఈ నాలుగు లేనిటువంటి వాడు వివర్జితం అచ్యుతం. తం పరమేశ్వరం శరణం ఆశ్రయం గచ్చ. కాబట్టి నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? ఈ బాధల్లో చిక్కుకుపోయి ఉన్నావు గనక ఈ బాధల నుంచి విముక్తిని చేసేటువంటి వాడు ఎవరు అంటే సాక్షాత్ భగవంతుడే గనక తమేవ శరణం గచ్చ సర్వభావేన. అన్ని విధాల నువ్వు భగవంతుడిని ఆశ్రయించాలి అర్జున. ఎందుకని? ఈ ప్రపంచంలో ఎవరిని ఆశ్రయించినా ఉపయోగం లేదు, కారణం అందరూ ఆపదల్లోనే చిక్కుకుపోయి ఉన్నారు గనక. కాబట్టి మనసుని భగవంతుడికి సమర్పించడం, అందించడం, అప్పచెప్పడం, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అప్పచెప్పడం, ఇది మంచి పదం. ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్స్ వస్తూ ఉండే అనుకోండి, రేపు రిటర్న్స్ సబ్మిట్ చేయాలా, జమా ఖర్చులు ఏం చేస్తాం మనం? ఇక ఈ సంవత్సరం అంతా ఉన్నటువంటి ఈ జమా ఖర్చులంతా కూడా ఈ లెక్కలు వేసుకొని ఈ బాధలంతా పడడం కన్నా ఒక మంచి ఆడిటర్ని చూసుకొని ఆయనకు అప్పచెప్పి మనం ప్రశాంతంగా అదే కాబట్టి ఈ బాధలన్నీ ఇవి బాధలే. కాబట్టి ఈ కష్టాన్ని ఏం చేస్తూ ఉన్నాం, మనకి ఈ కష్టం తప్పేటట్టుగా లేదు, ఒక ఆడిటర్ని చూసుకుంటున్నాం ఆయనకు అప్పచెబుతున్నాం. సపోజ్ కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉన్నాయనుకోండి, ఒక మంచి లాయర్ని చూసుకొని దీనికి సంబంధించినటువంటి పత్రాలన్నీ ఆయన చేతిలో పెట్టి మనం విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం. ఒకవేళ ఆరోగ్యమే కనుక పతనం అయితే ఎవరో ఒక మంచి డాక్టర్ని చూసుకొని ఆయనకి దేహాన్ని హ్యాండ్ ఓవర్ చేసి మనం సేద తీర్చుకుంటూ ఉంటాం. ఓ పిల్లవాడు ఉన్నాడు, చదువుకుంటూ ఉన్నాడు, అటు ఉద్యోగం చేసుకోవాలి, ఇటు పిల్లవాడిని చూసుకోవాలి, అందుకని ఒక మంచి రెసిడెన్షియల్ స్కూల్లో వాడిని అప్పచెప్పి డబ్బు కావాలంటే కట్టి ప్రశాంతంగా ఉంటాం. కష్టపడి బిడ్డని ప్రేమతో పెంచి పెద్ద చేస్తాం. ఒక దశలో మంచి కుర్రాన్ని చూచి అల్లుడిని అమ్మాయిని కూడా అప్పచెప్పేస్తాం. ఈ విధంగా అప్పచెబుతూ ఎవరికొకరికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక కాలంలో మనకుండేటువంటి పని ఏదైతే ఉందో కర్తవ్యం ఏదైతే ఉందో దీనిని ఇతరులకు అప్పచెప్పి మనం ప్రశాంతంగా ఉండడం జరుగుతూ ఉంది. ఇలా చేస్తూ ఒక దశలో మరణకాలంలో అంత్యకాలంలో ఆస్తులన్నీ ఆత్మీయులకు అప్పచెప్పి కళ్ళు మూసేస్తాం. అర్థమైంది? కాబట్టి ఈ అప్పగింతలు అనేటువంటివి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి జీవితంలో. అండర్స్టాండ్? కాకపోతే కేసులు ఎప్పుడు ఉంటాయా? అనారోగ్యం ఎప్పుడు ఉంటుందా? పిల్లవాడు ఎప్పుడు చదువుతూనే ఉంటాడా జీవితం అంతా? కానీ ఇవి కొన్ని కొన్ని కాలాల్లో కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఆయా పరిస్థితుల్లో ఆయా సమయాల్లో ఆయా కాలాల్లో ఉత్పన్నమయ్యేటువంటి ఈ సమస్యలు కష్టాలు కార్యాలు ఏవైతే ఉన్నాయో తత్సంబంధమైనటువంటి వ్యక్తులకు వీటిని మనం అప్పచెప్పి మనం ప్రశాంతంగా ఉంటాం. కానీ అట్లా కాకుండా జీవితాంతం మనల్ని వెంబడిస్తూ ఒక కాలం కాదు, ఒక సమయం కాదు, ఒక పరిస్థితి కాదు, ప్రతి క్షణం కూడాను మనం మేలుకొనున్నంత వరకు ఒక్కోసారి స్వప్నంలో కూడా సుషుప్తులనే లేదంతే. కాబట్టి జీవితాంతం మనల్ని వెంబడిస్తూ అనేకమైనటువంటి సమస్యల్ని సృష్టిస్తూ బ్రతుకును కుదిపేసేటువంటి మన మనస్సుని ఎవరికి అప్పచెప్పాలి? ఇవన్నీ అప్పచెప్పుకుంటూ వస్తున్నాం బాగుంది, కానీ ఈ మనసుని ఎవరికి అప్పచెప్పాలి? ఈ ప్రపంచంలో దీన్ని అందుకునే వాళ్ళు ఎవరు? దీని మధ్యలో మనం హాయిగా జీవించలేకపోతున్నాం. దీన్ని ఎవరు అందుకుంటారు? ఎవరికి అందించాలి ఇది? ఈ మనసును అందుకోవడానికి, అందుకొని మనల్ని ఆదుకోవడానికి ఎవరున్నారు ఈ ప్రపంచంలో? ఆ శక్తి ఎవరికి ఉంది? ఎవరు అందుకోలేరు అనుకుంటున్నా. ఎందుకో తెలుసా? మన మనస్సుని అందుకొని మనల్ని వాళ్ళు ఆదుకోవాలనే ప్రశ్నే లేదు. కారణం వాళ్ళ మనసులతో వాళ్ళు సతమతం అవుతూ ఉండరు. అది ఇది ఎక్స్ట్రా. మళ్ళీ వాళ్ళ భారం వాళ్ళకుంది, ఎవరి మనసు వాళ్ళకుంది, మళ్ళీ మన మనసును ప్రత్యేకంగా వాళ్ళు అందుకునేటువంటి అవకాశం లేదు. గనక ఎవరికి ఈ మనసుని ఇస్తే అందుకొని దాన్ని అందంగా తీర్చిదిద్దగలడో, ఇంతవరకు ఆవేదనలతో నిండిపోయినటువంటి ఆ మనసుని ఆనందంగా ఉంచగలడో అటువంటి వాడి చేతిలో పెట్టాల్సిందే. కానీ ఇంకొక మార్గమే కనిపించడం లేదు. అటువంటి వాడు భగవంతుడు తప్ప మరొకడు లేడు ఈ ప్రపంచంలో. కాబట్టి భగవంతుడికి సంబంధించిన జ్ఞానం కలిగిన వాడు భక్తుడు. అసలు భక్తి అంటేనే అది, భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానమే భక్తి, ఈశ్వర సంబంధమైనటువంటి జ్ఞానమే భక్తి. అటువంటి భక్తుడికి అంతా తెలుసు. ఏమని? ఈ ప్రపంచం అంతా కూడాను పరమేశ్వర స్వరూపము అనేది తెలుసు. కాబట్టి నీవే తప్ప ఇత పరంబిరుగా, ఇది తమాషా. ఇంకెవరికి నా మనసుని ఇవ్వలేను, ఇచ్చినా పుచ్చుకునేవాడు లేరు. అర్ధరహితమైన మాటలు, నా మనసుని నీకు ఇచ్చాను, ఇచ్చేది లేదు తీసుకునేది లేదు. ఇది సినిమా డైలాగ్. ఇది నా మనసును తీసుకొని వాళ్ళు తీసుకున్నా కూడా ఏం చేస్తారంటే బాగా కుంగ కొట్టి తీసుకొని ఆయన పచ్చడి చేసి ఆ పచ్చడిని ముతగట్టిచ్చేయడం అది పొట్లం కట్టి. అంతకన్నా ఇంకేం లేదు. ఎక్కడన్నా ఇచ్చిన వాళ్ళు ఉంటే ఇదే జరిగి ఉంటాయి. అర్థమవుతుంది? ఓ పసిబిడ్డని ఎవరి చేతిలో ఇస్తాము? ఎవరి చేతికి ఇచ్చేది? పులి చేతికి ఇస్తామా? కాదు. ఎవరు చక్కగా పోషించుకుంటారో వాళ్ళ చేతికి ఇవ్వాలి. కాబట్టి మనసు కూడా అట్లాంటిదే. కాబట్టి ఎవరికంటే వాళ్ళకి దాన్ని ఇవ్వడానికి అవకాశమే లేదు. కనుక భగవాన్ నీకే, అందువల్ల నీవే తప్ప ఇతపరంబిరుగా ఇంకొకరికి దీన్ని అందించడానికి అవకాశం లేదు శరణాగతిలో. కాబట్టి శరణాగతిలో నా మనసు నీకు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? భగవంతుడికే ఇవ్వాలి. ఇంకెవరికి ఇచ్చినా ఉపయోగం లేదు. కారణం వాళ్ళ మనసులతోనే వాళ్ళు కృంగిపోతూ ఉన్నారు. కనుక వాళ్ళ మనసులే వాళ్ళని బాధ పెడుతూ ఉన్నాయి కనుక మన మనసును తీసుకుని వాళ్ళు శుద్ధి చేసి ఇచ్చే ప్రశ్నే లేదు. వాళ్ళ బట్టలే వాళ్ళు ఉతుక్కోలేకున్నారు, మన బట్టలు వాళ్ళే అడుగుతారు. అర్థమైందే? కాబట్టి ఇవ్వదగింది ఏదన్నా ఉంటే భగవంతుడికి. కనుక భగవాన్, ఇటువంటి బాధల్లో కూరుకుపోయినా నేను, కాబట్టి తమేవ శరణం గచ్చా. ఎందుకో తెలుసా? సంసారార్థి హరణార్థం, సంసార ఆర్తి హరణార్థం, ఈ సంసారంలో ఉండేటువంటి దుఃఖాన్ని సమూలంగా పోగొట్టుకోవడం కోసంగా నా మనసును నీకు ఇవ్వాలి. ఎందుకని? నీవు తప్ప మరొకరు తీసుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరు గనక నీకే నేను సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నా దృష్టి నీ మీద పడడం లేదు భగవన్. ఇది కూడా సంసారంలో ఒక భాగమే, బాధల్లో ఇదొక భాగమే. కాబట్టి ఏదో జ్వరపీడితుడుగా ఉండేవాడు, బాధలతో ఉండేటువంటి వాడు ఒక ప్రశాంతమైనటువంటి కార్యాన్ని ఎట్లాగైతే చేయలేడో, ఈ బాధల్లో చిక్కుకుపోయినటువంటి నేను భక్తి చేయాలంటే కూడాను నా మనస్సు నీ మీద కేంద్రీకరింపబడ్డం లేదు, నా దృష్టి నీ మీద నిలవడం లేదు. కనుక నా దృష్టి ఎలాగో నీ మీద పడడం లేదు, కనుక నీ దృష్టి నా మీద పడని. దృష్టే భవతి ప్రభవతి భవత్ తిరస్కారః కిం న భవతి. దృష్టే భవతి, ఆ పరమాత్మ యొక్క అపార కృపా దృష్టి ఏదైతే ఉందో, ఆ కృపా వీక్షణం అదే గనక మన మీద పడితే భవత్ తిరస్కారః కిం న భవతి. ఈ సంసారం యొక్క దుఃఖం అనేటువంటిది పోకుండా ఉండే ప్రశ్న లేదు. భవత్ తిరస్కారః కిం న భవతి, ఎట్లా జరగకుండా ఉంటుంది అది? కాబట్టి భవత్ తిరస్కారః, ఈ సంసారాన్ని తిరస్కరించడం, ఈ సంసారంలో ఉండేటువంటి బాధల్ని తొలగించుకోవడం అనేది జరగకుండా పోయే ప్రశ్నే లేదు. కాకపోతే నీ దృష్టి నా మీద పడాలి. కనుక భగవాన్, నాది అనుకున్నంత వరకు నేనేది సరి చేసుకొని లేకపోయాను గనక అంతా నీదే. ఏది ఉన్నా నాకు నా మనసులోనే ఉంది, నా మనసు కన్నా అన్యంగా ఏమి లేదు. ఎప్పుడైతే నా మనసునే నీకే ఇస్తున్నానో, ఎందుకని అంతా నీవే గనక నా మనసు కూడా నీదే. మరి పరమాత్మ అంతటా నిండి నిబిడీకృతమైన వాడు, అంతా తానే, మరి నువ్వు చెప్పేది ఎందుకని? భగవాన్ ఇదంతా నీదే అని చెప్పాల్సిన అవసరం ఏముంది? స్వామీజీ ఈ బాక్స్ మీదే అని మీరు చెప్పడం ఏంటి? ఇది నాదే, మీకు తెలుసు నాదేనని మీకు తెలుసు. మళ్ళీ మీరు వచ్చి చెప్పడం ఏంటి? స్వామీజీ ఎందుకు చెప్తున్నామో తెలుసా? హే భగవాన్ ఇదంతా నీదే అని ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇంతవరకు నేను చేసిన తప్పు నాదే 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 అని. అదే విషయం, నాది కాని దాని నాదే అన్న, అంతా నీదే. కనుక నాది 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 అని ఇప్పటి వరకు నేను ఏ తప్పు అయితే చేశానో దాన్ని కడిగేసుకునే ప్రయత్నంలో నీదే 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 అని పదే పదే పలుకుతున్నాను భగవాన్, పదే పదే పలుకుతున్నాను. ఇంకో అంతకన్నా మార్గం లేదు. ఎందుకని? అంతా నీదే. కాబట్టి నడిపేవాడివి కూడా నీవే. ఇప్పుడు నడిపేవాడివి కూడా నీవే. ఈ దేహం నీదే. ఈ దేహం నాది ఎట్లా అవుతుంది భగవాన్? నువ్విచ్చిందే నాకు ఈ దేహం, కాబట్టి ఈ దేహం నాది. నేను పీల్చే గాలి నాది, ఇంతకుముందు ఇప్పుడు అర్థమవుతూ ఉంది. నా గాలి నేను పీలుస్తున్నాను. నో నో నో, నీ గాలి నేను పీల్చడం కాదు, నేను పీల్చే అవకాశం నువ్వు ఇస్తున్నావు గనక, లేకపోతే సవాలు పడుకొని ఉన్నాయి గాలి పీల్చలేక. ఒకరోజు నా పరిస్థితి కూడా అదే అవుతుంది. కనుక ఈ దేహం నీది, నేను పీల్చే గాలి నీది, నేను తినే ఆహారం నీది, నేను తాగే మంచినీళ్ళు నీవి, నా దేహంలో వేడి నీది, నా మనసులో వాడి నీది, అంతా నీదే భగవాన్. నాదేముంది కనుక? కాకపోతే ఒక్కటి, ఈ దేహానికి ఒక అదృష్టం ఏంటంటే నిన్ను మోసుకొని తిరిగే రథం అయి కూర్చుంది. అందుకని నేను చాలా సంతోషపడుతున్నాను. అంతా నీదే, ఈ దేహం కూడా నీదే, నాది మాత్రం కాదు. కానీ ఇది నీ రథం, ఎందుకని ఇందులో నీ ఉన్నావు గనక. కాబట్టి నా హృదయమే నీ మందిరం. నేను లేను, నేను ఎక్కడున్నాను ఇంకా? నా హృదయంలో నీవే ఉన్నావు. ఈశ్వర సర్వభూతానాం హృదయశేర్జున తిష్టతి, నా హృదయంలో ఉండేది నీవే. కాబట్టి నా హృదయ మందిరంలో నువ్వు స్థిర నివాసం, కాబట్టి నా హృదయం నీ మందిరం. ఆ మందిరాలు కదలవు, ఈ మందిరం కదలుతుంది. ఇట్ ఈస్ యువర్ మూవింగ్ టెంపుల్ భగవాన్. ఇది కదిలేటువంటి ఆలయం. సుందర హృదయము నీ మందిరము, సుందర హృదయము
నీ మందిరము సుందర దేహము నీ వాహనము సుందర హృదయము నీ మందిరము సుందర దేహము నీ వాహనము నిన్ను నమ్ముటే నిఖిల లోకముల నిన్ను నమ్ముటే నిఖిల లోకముల నిరవధి సుఖము చైతన్య సన్నుత నిన్ను నమ్ముటే నిఖిల లోకముల నిరవధి సుఖము చైతన్య సన్నుత అభయమొసగ రాధా రాధా ప్రియ అభయమొసగ రాధా రాధా ప్రియ సరుగున జేరి సంతసము నరింప అభయమొసగ రాధా.
దేహానికి గనక రోగం వస్తే, వ్యాధులు వస్తే, బాధలు వస్తే, అనారోగ్యంతో దేహం గనక చెడిపోతే మందులు వాడి బాగు చేసుకోవచ్చు. కానీ మనసు కనుక చెడిపోతే దాన్ని బాగు చేసుకోవడం చాలా కష్టం. ఒకవేళ దేహం చెడిపోయినా పర్వాలేదు, ఎందుకని ఏదో ఒకరోజు ఇది శ్మశానంలో కాలిపోయేది, బూదిగా రాలిపోయేది. కానీ మనసు పరిస్థితి అది కాదు. ఈ జన్మలో శ్మశానంలో ఈ దేహం కాలిపోతుంది, కానీ మనసు అనేక జన్మల్లో మనతో కలిసి ప్రయాణం చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఇదే మనసు కనుక భ్రష్టు పెడితే అనేక జన్మలు దురదృష్టంతో దహించుకుపోతాయి. కాబట్టి ఆ విధంగా మనసు భ్రష్టు పెట్టేందుకు అవకాశం లేదు కనుక ఇటువంటి మనసుని సరి చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, స్థిరపరచుకోవాలి. ఇది ఎట్లా సాధ్యం? ఏం చేస్తే ఇది స్థిరపడుతుంది? ఏమీ లేదు, భక్తితో ఇది స్థిరపడాలి. భగవద్భక్తితోనే ఇది శుద్ధిపడాలి, కానీ ఇంకొక విధంగా శుద్ధిపడేందుకు అవకాశమే లేదు. ప్లీజ్ కనుక మొట్టమొదట శరణాగతి జరగాలి. మనసు ఎందుకు కల్మషమైంది, ఎందుకు మలినమైంది? నాది నాది అనుకుంటూ వచ్చాను కనుక ఇది వాస్తవం కాదు కనుక ఒక్కసారి ఈ యొక్క తప్పును గుర్తించి, ఈ దోషాన్ని నేను గుర్తించి, భగవాన్ నాది అనుకుంటున్నా కాదు, నా మనసు నీది, ఇది శరణాగతి. సరేనా? కాబట్టి భగవంతుడి యొక్క అమృత హస్తాల్లో మన మనసుని పెట్టేశాం, ఇది శరణాగతి. కనుక మొట్టమొదట శరణాగతి జరగాలి, ఆ తర్వాత భక్తి కొనసాగాలి. ఇది ఎక్కడ ముందు శరణాగతి జరిగితే తర్వాత భక్తి కార్యాలు జరుగుతాయి. కాబట్టి శరణాగతి అంటే ఇంతవరకు ఏ మనసు అయితే నాది అనుకుంటూ ఉన్నామో ఇది కాదు అని పరమాత్మకి సమర్పించడం. ఎప్పుడైతే మనసు పరమాత్మదైందో ఇంకా ఆ తర్వాత అందులో దోషాలు కదిలేందుకు అవకాశం లేదు. ఎందుకని పరమాత్మ దోషం చేయడు, పరమాత్మ మనసుని కల్మషం చేసే హక్కు నీకు నాకు కూడా లేదు. ఒక్కసారి ఇచ్చేసిన తర్వాత, ఇచ్చేసాం కనుక దాన్ని శుద్ధి చేసుకుంటూ పోతాం. నాది అనుకున్నప్పుడు నేను ఏదైనా దాన్ని అపవిత్రం చేసుకున్నానేమో, కానీ భగవంతుడికి ఇచ్చేసిన తర్వాత దాన్ని అపవిత్రం చేసేటువంటి అవకాశం లేదు. కనుక మొట్టమొదటి శరణాగతి జరగాలి, తర్వాత భక్తి నడవాలి. ప్లీజ్ ప్రేమలు ఉండొచ్చు మనసులో, కానీ ప్రేమ కార్యాలు కూడా బయట జరగాలి. వెరీ ఇంపార్టెంట్. భక్తి అనేది ఆరాధన, భక్తి అనేది ఉపాసన. బాగా అర్థం చేసుకోండి, ఇది రెండు విధాలుగా ఉంటుంది. ఇంతవరకు శరణాగతి చూచాం, భగవంతుడికి మన మనసుని సమర్పించాం, ఇక ఇప్పుడు భక్తి కార్యం జరగాలి. భక్తి రెండు రకాలుగా ఉంటుంది. ఎట్లా అంటే ఆంతర్యంలో ఉండేటువంటి భక్తి, బాహ్యంలో వ్యక్తమయ్యేటువంటి భక్తి. ఆంతర్యంలో ఉండేటువంటిది భావన, భావన. ఆంతర్యంలో భక్తి భావన రూపంలో ఉంటుంది, అదే బాహ్యంలోకి వచ్చేటప్పటికీ కర్మ రూపంలో వ్యక్తమవుతూ ఉంటుంది, కార్యరూపంలో వ్యక్తమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రేమ మనసులో ఉంటుంది, ఇది భావన. ప్రేమ ఎప్పుడైతే మనసులో ఉందో ప్రేమ కార్యాలు బాహ్యంలో ఆవిష్కరింపబడుతూ ఉంటాయి. నిత్యనితనంగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎక్కడైనా చూడండి మీరు, మన మనసులో ప్రేమ ఉందనుకోండి, తత్సంబంధమైనటువంటి కార్యాలు బయట జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మల్లెపువ్వు అది వికసించింది, ఎప్పుడైతే మల్లె వికసించిందో దాంట్లో నుంచి సువాసన రాకుండా ఉండేందుకు అవకాశమే లేదు. అట్లాగే ప్రేమ ఎప్పుడైతే మనసులో ఉందో ప్రేమ కార్యాలు బాహ్యంలో జరగకుండా పోయేందుకు అవకాశం లేదు. నాకేమో ప్రేమ ఉంది కానీ నేను ఏమి చేయను, నా మనసులోనే ప్రేమిస్తాను, ఇది కుదరదు. అది ప్రేమ లేకుండా ఉండాలి, ఉన్న తర్వాత మాత్రం అది ఆగే అవకాశం లేదు. ఇప్పుడు చూడండి, ఒక స్నేహితుడు వస్తాడు మన ఇంటికి. స్నేహితుడి మీద నీ మనసులో ప్రేమ ఉంది, ఇది భావన. అండర్స్టాండ్, వెరీ ఇంపార్టెంట్. ఇది మనసులో భావన, బాహ్యంలో కర్మ. మనసులో భావన, బాహ్యంలో కార్యం. భావన మనసులో ఉన్నప్పుడు కార్యం జరగకుండా పోయే అవకాశం లేదు. కార్యం జరగలేదు అంటే భావన లేకుండా ఉండాలి. అది అక్కడ ధ్యానం చేయడంటే భక్తి లేకుండా ఉండాలి, అది ఇంకే లేదు. భక్తి భావన లోపల ఉండేటప్పుడు కార్యం జరగకుండా పోయేందుకు అవకాశం లేదు. స్నేహితుడు వచ్చాడు, అతని మీద నీకు ప్రేమ ఉంది. ప్రేమ ఎక్కడుంది? లోపల ఉంది, అంతరంగం. నీ ఆంతర్యంలో నీ స్నేహితుడి మీద నీకు ప్రేమ ఉంది కదా, ప్రేమ లోపల ఉంది. ఇప్పుడు బయట ఏం చేస్తా? రాగానే మిత్రమా రా, ఇది వ్యక్తమైంది, చూచావా? కాబట్టి నీ కళ్ళల్లో ఏమో కనిపిస్తూ ఉంది, నీ మాటల్లో ఏదో కనిపిస్తూ ఉంది. నువ్వు అతన్ని పిలిచావు, రా అన్నావు, దగ్గరికి వెళ్ళావు, షేక్ హ్యాండ్ తీసుకున్నావు, కరచాలనం చేస్తూ ఉన్నావు, ఇది ఏంటిది? ప్రేమ వ్యక్తం అవుతుంది, ప్రేమ కార్యం. ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ కార్యం ఆగదు. ఇంకా ఎక్కువ నీకు ప్రాణమిత్రుడైతే వెంటనే అతను ఆలింగనం చేసుకుంటావు, ప్రేమ కార్యం. తర్వాత రమ్మని కూర్చొని పెడతావు, లేదు వెళ్ళాలంటే నో కూర్చో నువ్వు ఇక్కడ కాఫీ తాగుతావు అంట, ప్రేమ కార్యం. అక్కడ నువ్వు ఇచ్చేది కాఫీ కాదు, నువ్వు ఒక పువ్వు ఇవ్వచ్చు, ఒక కాఫీ ఇవ్వచ్చు, మంచినీళ్ళు ఇవ్వచ్చు, నువ్వు ఏమి ఇచ్చావనేది ప్రధానం కాదు, వస్తువు కాదు అక్కడ, నీ ప్రేమ. కాబట్టి కాఫీల రూపంలో ఉండేది నీ ప్రేమ, అందుకనే మనం తాగుతూ అంటాం. ఎట్లా ఉందంటే నువ్వు ఇస్తే ఏంటి, నువ్వు ఇస్తే ఎట్లా, అది ఎట్లన్నా ఉండని, ఎందుకని నీ ప్రేమ తీయగా ఉంది, నువ్వు ఇచ్చిన వస్తువు కూడా నాకు తీయగా ఉంది, మధురంగా ఉంది. కాబట్టి ప్రేమ మధురంగా ఉంది, ప్రేమ కార్యం కూడా మధురంగా ఉంది. అండర్స్టాండ్? కాబట్టి స్నేహితుడి మీద మనసులో భావన ఉంది, ఇది ప్రేమ. మనసులో ఎప్పుడైతే ప్రేమ ఉందో బాహ్యంలో ప్రేమ కార్యం జరుగుతా ఉంది. అట్లాగే పెద్దల మీద భక్తి ఉంది అనుకోండి, మర్యాద. కాబట్టి తండ్రి అంటే మర్యాద ఉంది, తల్లి అంటే మర్యాద ఉంది, పెద్దల మీద మర్యాద ఉంది, మనకు గౌరవం ఉంది. సపోజ్ మనం కూర్చొని మాట్లాడుతున్నాం, పెద్దలు వచ్చారు, ఏం చేస్తాం? లేచి నిలబడతాం. భారతీయ సంస్కృతిలో కూర్చోలేడు. ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తాను, కూర్చోలేరు మీరు, మీరు లేచి నిలబడతారు. ఎందుకని? నా మీద గౌరవం ఉంది గనక. గౌరవం అనేది కార్యం కాదు, లేచి నిలబడడం కార్యం. అండర్స్టాండ్? గౌరవం అనేది నీ మనసులో ఉండేటువంటి భావన. నా మీద నీకు ఒక గౌరవం ఉంది, కాబట్టి ఆ మర్యాద గౌరవం ఎప్పుడైతే ఆంతర్యంలో ఉందో, అది ఉంది గనక లేచి నిలబడకుండా ఉండలేవు. కాబట్టి మర్యాద లోపలుంది, గౌరవం లోపలుంది, ఆ కార్యం బయట వ్యక్తం అవుతుంది. ఓకే, గురుభక్తి ఇది భావన, గురుభక్తి భావన. ఇది ఎక్కడుంది? మన మనసులో ఉంది. కాబట్టి గురువు దగ్గరికి వెళ్ళి పాదాలకు నమస్కారం చేస్తాం, ఇది పాదాభివందనం, పాద నమస్కారం. ఎందుకు పాదానికే నమస్కారం చేయాలి? ఆయన మహాజ్ఞానండి, మాకు చాలా జ్ఞానాన్ని ఇచ్చాడు. మరి ఆయన జ్ఞానం ఎక్కడుంది? ఆయన బుద్ధిలో ఉంది కదా, నువ్వు పాదాలకు ఎందుకు నమస్కారం చేస్తావు? చూడుతామా? కాబట్టి నువ్వు పాదాలు ఎందుకు కడుగుతావు? నువ్వు పాద పూజ చేయకుని ఆయన మస్తక పూజ చేయి. ఎందుకని? మస్తకం నుంచి కదా నీకు దొరికేది పుస్తకాలని, కాబట్టి మస్తకానికి ఇదే నో, పాదానికే చేస్తా. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే గురుభక్తి ఉందో, భక్తి కార్యం తలకి చేస్తే వ్యక్తం కాదు, పాదాలకి చేస్తే వ్యక్తం అవుతుంది. ఎందుకో తెలుసా? పాదాలకు నువ్వు పూజ చేసేటప్పుడు నువ్వు వంగాలి సార్, నువ్వు వంగితేనే పాద పూజ. తలకు వంగాల్సిన అవసరం లేదు, ఇది అహం, అర్థమవుతుంది? కాబట్టి నువ్వు వంగుతున్నావు చూచావా? వంగి ఎప్పుడైతే గురువుకి నమస్కరిస్తూ ఉన్నావో, నేను వంగుతున్నాను నీ దగ్గర, తల వంచుతున్నాను నీ దగ్గర, నువ్వు గొప్పవాడివి గనక, నా గురువు గనక, శ్రేష్ఠుడు గనక, చూసారా? కాబట్టి వంచితేనే, తల వంగితేనే, అలా తల వంచడం ఏదైతే ఉందో ఇక్కడ పాద నమస్కారంలో జరుగుతూ ఉంది. అందుకని పాదాలకు నమస్కారం చేస్తూ ఉన్నాం. ఇదంతా అవగాహన. కాబట్టి ఆయన ముందు నేను తల వంచేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? ఆయన మీద నాకు ఉన్నటువంటి భక్తి ఆ స్థాయిలో ఉంది గనక. కాబట్టి మొన్న జనవరి 26న ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశారే, ఫ్లాగ్ హాయిస్ట్ చేశారు. ఎందుకు ఫ్లాగ్ హాయిస్ట్ చేశావు? ఆ ఫ్లాగ్ ఏంటి? జాతీయ పతాకం. జాతీయ పతాకం అనేటువంటిది నీకు దేశభక్తి. దేశభక్తి అనేది భావన. కానీ దాన్ని హాయిస్ చేసిన తర్వాత జెండా వందనం చూచావా? కార్యం, కార్యం. లేదండి నాకు దేశభక్తి ఉంది, కావాల్సింది దేశభక్తి ఉంది, జెండా నేను ఎగరేసిన తర్వాత ఏం? మరే నువ్వు జెండా ఎగరవేసి జాతీయ పతాకాన్ని హాయిస్ చేసిన తర్వాత నువ్వు సెల్యూట్ చేయకుండా ఎట్లుంటావు? సెల్యూట్ చేయకుండా ఉంటే అది జెండా వందనం ఎట్లా అవుతుంది? గాలిపటం ఎగరేయడం అవుతుంది సార్. అది గాలిపటం పైకి ఎగరేయడానికి జెండా వందనానికి చాలా తేడా ఉంది. కాబట్టి జెండా ఎగరేసావు అని అంటే అది నీకు దేశభక్తి కనుక, దేశభక్తి నీ భావన లోపలుంది, అది నీకు వందనం చేస్తున్నావే, సెల్యూట్ చేస్తున్నావు చూచావా? ఇది కార్యం. అర్థమవుతుంది? ప్రతిదీ మనసులో భావన ఉంటుంది, కార్యం వ్యక్తం అవుతూ ఉంటుంది. ఎవరన్నా కనిపించారనుకోండి, నమస్తే సార్. చూసారా? ఇది ఇది మన సంప్రదాయం, మన సంప్రదాయం ఇది. ఎందుకో తెలుసా? ఆ పదమే ఉంది, నమః తే, తే నమః, నీకు నమస్కారం. ఆ పదం వాడితేనే. అదే గుడ్ మార్నింగ్ అని ఇట్లా అనలేం, గుడ్ మార్నింగ్ సార్. అర్థమవుతుంది? నమస్తే, తే నమః. ఎందుకో తెలుసా? రెండు చేతులు వాటిని కలుపుతున్నాం ఇక్కడ. ఒక చేతి అనొచ్చు, ఇది కాదు, ఇది రెండు చేతులు కలపాలి, కలిపితేనే నమస్తే. ఎందుకని కలపాల్సి వస్తా ఉంది? ఈ రెండు చేతులు కలిపాము చూచావా? ఇది కుడి చెయ్యి, ఇది ఎడమ చెయ్యి. కుడి చెయ్యి ఏమిటి? ఎడమ చెయ్యి కాదు, ఎడమ చెయ్యి ఏమిటి? కుడి చెయ్యి కాదు. అది అక్కడ ఈ రెండింటిని కలుపుతున్నాం, సరేనా? ఏ చెయ్యికి ఆ చెయ్యి. కానీ ఇవి ఎట్లా ఉన్నాయో తెలుసా? సపోజ్ ఒక దోమ ఎడమ చెయ్యిని గుట్టిందనుకో, అప్పుడు ఏం చేయాలి? కుడి చెయ్యి పోద్ది అక్కడికి, దాన్ని కుట్టలేదు, దానికి అదే దీనికి ఇదే. ఎందుకో తెలుసా? ఈ రెండు చేతులు కూడా ఒక దేహానికి సంబంధించినవే కనుక మైత్రీభావం, స్నేహం. కాబట్టి ఎవరు కనిపించినా సుహృద్భావ వాతావరణం, సుహృద్, స్నేహితుడు, సరేనా? స్నేహపాత్రులుగా ఉండడం, నమస్తే అనడం. ఎందుకని? నువ్వు వేరే, నేను వేరే, కుడి చెయ్యి వేరే, ఎడమ చెయ్యి వేరే, కానీ ఈ రెండు కూడాను ఒక దేహానికి సంబంధించినవే. నువ్వు వేరే, నేను వేరే, కానీ మన ఇద్దరం కూడాను ఒక పరమాత్మ నుండి ఆవిర్భవించాం, ఒక పరమాత్మ నుండి ఆవిర్భవించాం. కనుక నా లెఫ్ట్ హ్యాండ్కి ఏదైనా జరిగితే నా రైట్ హ్యాండ్ ఎట్లా పోతూ ఉందో, నీకేదన్నా జరిగితే నేను అలా ఉన్నాను, నాకేదన్నా జరిగితే నువ్వు అలాగే ఉన్నావు. ఈ విధంగా ఉన్నాయి. మన హృదయాలు వేరుగా ఉన్నా కూడాను ఇద్దరు హృదయాల్లో ఉండేటువంటి పరమాత్మ మాత్రం ఒక్కడే. ఎందుకని? ఎతో వా ఇమాని భూతాన్ని జాయంతే, ఎవరిని చేజనించు జగము. ఒక్క పరమాత్మ నుంచే మనం ఇద్దరం కూడా ఆవిర్భవించాం. ఒక దేహం నుంచి రెండు చేతులు ఎలాగైతే వచ్చాయో ఒక పరమాత్మ నుంచి మనం వచ్చాము. నమస్తే బాంధవాహ శివభక్తాహ. కాబట్టి నువ్వు భక్తుడివే, నేను భక్తుడివే. ఇది మన బంధుత్వం, ఇది మన చుట్టరికం, ఇది పరమాత్మతో మనకు వచ్చినటువంటి చుట్టరికం, మరొక రకమైనటువంటి చుట్టరికం కాదు. కనుక ఎప్పుడైతే ఈ భావన మన మనసులో ఉందో ఆటోమేటిక్గా నమస్తే, ఊరికే నమస్తే అనలేము. ఎందుకని? అది భావన, ఇది కార్యం. ఎక్కడైనా అంతే. తల్లి మీద మనకు ఒక భావన ఉంది, తండ్రి మీద మనకు ఒక భావన ఉంది, అందువల్ల కార్యాలు. తల్లికి వెళ్ళి నమస్కరిస్తాం, తండ్రికి వెళ్ళి నమస్కరిస్తాం. మాతృభక్తి, పితృభక్తి, నాన్న నమస్తే, అమ్మా నమస్తే. ఎందుకని? ఎందుకని? ఆ పదం అట్లా కనపడుతూ ఉంది నమస్తే అని, తల్లిదండ్రులకు వెళ్ళి నమస్కరించని తెలుస్తూ ఉంది. కానీ నా మనసులో ఎంత ఉందో తెలుసా వాళ్ళ మీద? ఊరికే నమస్తే అన్నానా? నేను ఊరి నుండి వచ్చాను, మా అమ్మ కనపడేది, మా నాన్న కనపడ్డాడు, నాన్న నమస్తే అంటే ఎంత కనపడుతూ ఉంది? నాకు జన్మనిచ్చింది మీరు, నేను ఈరోజు ఈ దేహం ఉంది, కానీ ఈ దేహం మాత్రం మీ వల్ల నాకు వచ్చింది, కానీ నన్ను పెంచి పోషించింది మీరు, నన్ను వృద్ధిలోకి తెచ్చింది మీరు, నాకు విద్యాబుద్ధులు చెప్పించింది మీరు, నాకు చదువు చెప్పించింది మీరు, నా అవసరాలు తీర్చింది మీరు, నాకు మధ్యలో ఏ కష్టాలు వచ్చినా ఆదుకున్నది మీరు, ఈరోజు నేను సుఖంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నానంటే అదంతా మీ వల్లనే. ఇదంతా భావన. కాబట్టి తల్లికి సంబంధించిన భావన, తండ్రికి సంబంధించిన భావన, ఈ భావన నా మనసులో ఉంది. బాహ్యానికి నమస్తే అనేది ఒక భక్తి కార్యంగా వ్యక్తమవుతుంది, కానీ లోపలిట్లా. అదే గనక భగవంతుడి దగ్గరికి తిరిగానంటే భగవంతుడికి నమః, నమస్కారం. అర్థమవుతుందా? నమః, నమస్కారం. దేనికి? భగవాన్. ఇంతకుముందు ఈ తల్లిదండ్రులను చూసినప్పుడు మీరు నాకు దేహం ఇచ్చారు, ఇప్పుడు అనుకుంటున్నారు వాళ్ళు నాకు దేహం ఇవ్వడానికి అనుకూల పరిస్థితులను కల్పించింది నువ్వు. అసలు వాళ్ళకి దేహాలు ఇచ్చిందే వాళ్ళు, నన్ను కన్న తర్వాత వాళ్ళు నన్ను పెంచి పోషించడానికి వనరులన్నీ కూడా తయారు చేసింది నీవే. మమ్మల్ని చల్లగా చూసేది నీవే, మాకు జ్ఞానాన్ని ఇచ్చేది నీవే, మాకు మార్గాన్ని నిర్దేశించేది నీవే, నీ వలనే సమస్తం ఉంది భగవాన్. ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను, ఈరోజు నేను సుఖంగా ఉన్నాను, ఇలా ఉన్నాను అంటే ఇది కారణం నువ్వే గనక నమః తే, నీకు నమస్కారం. సరేనా? ఇదంతా భగవంతుడి మీద నాకుండే ఒక కృతజ్ఞతాభావం, అందువల్ల నీ ఆలయం చిమ్ముతాను నేను, నా ఆఫీస్ చిమ్ముకొను కానీ నీ ఆలయం మాత్రం చిమ్ముతాను, నీ ఆలయంలో దీపారాధన చేస్తాను, ఆ దీపారాధన చేసేటప్పుడు నిన్ను ప్రార్థిస్తాను, హే జ్యోతి స్వరూప ప్రకాశైక స్వరూప పరంజ్యోతి రూప, నా హృదయంలో నువ్వు ఎప్పుడూ ఉండాలి, జ్ఞానదీపేన భాస్వత. కాబట్టి జ్ఞానదీపం నేను, ఈ జ్ఞానాన్నంతా పొందడానికి ఏ ఆత్మచైతన్యం ఉందో అది నీవే కనుక జ్ఞానదీపేన భాస్వత, ఎక్కడ నా హృదయంలో నీ ఉండడం వలనే ఈ ప్రకాశం అంతా కూడాను, ఈ జ్ఞానం అంతా కూడా నాకు అందుతూ ఉంది గనక హే భగవాన్ నీవు ఈ జ్ఞాన రూపంలో ఉండవు, ఈ దీపం ఈ వెలుగు కనుక నేను ఇక్కడ వెలిగిస్తూ ఉన్నాను, కానీ ఈ వెలుగు నాకు కూడా ఎప్పుడు ఉండాలి, నా జీవితాంతం ఉండాలి. ఎక్కడ జ్ఞానం లేకపోతే అది జీవితం కాదు, అది అంధకార బంధనం. వెలుగు లేని చోట చీకటి ఎట్లాగైతే ఉంటుందో జ్ఞానం లేని జీవితాల్లో ఉండేది భావ దారిద్ర్యం అది, ఆ దారిద్ర్యత నేను జీవించలేను కనుక నీ ఆలయంలో నేను దీపారాధన చేస్తున్నా, కానీ ఈ దీపం నా హృదయంలో ఎప్పుడు వెలుగుతూ ఉండాలి భగవాన్, ఇది నా భావన, ఈ దీపం చివరి వరకు ఉండాలి. ఒకవేళ నేను కన్ను మూస్తే ఈ దేహాన్ని చాలిస్తే నా తల దగ్గర కూడా దీపం నువ్వే ఉండాలి భగవాన్, నది అందుకని మన సంప్రదాయంలో తల దగ్గర దీపం పెడతారు. ఎందుకని ఇంతకాలం ఏ జ్ఞానమైతే నేను ప్రభావితం చేసిందో ఇదే జ్ఞాన దీపం. నాయన నువ్వు వెళుతూ ఉన్నావు, నీ కూడా ఏ జ్ఞానం రావాలి, నీ కూడా భగవంతుడే తోడుండాలి, ఎందుకంటే మేము తోడు కాదు, అయిపోయింది మాది కనుక మేము తోడుండేటువంటి అవకాశం లేదు, కనుక భగవంతుడే నీకు తోడుగా ఉండాలి అని చెప్పేసి పంపిస్తూ పోవడం ఇది. కనుక ప్రేమ ఎప్పుడైతే ఉందో మనసులో, ప్రేమ కార్యం జరగకుండా ఉండేందుకు అవకాశం లేదు. అండర్స్టాండ్, ప్రేమ ఎంత ప్రధానమో ప్రేమ కార్యాలంత ప్రధానం. అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను నేను, కానీ నా నుంచి ప్రేమ కార్యం ఉండదు, నా మనసులోనే ఉంటుంది ప్రేమ అని గనక అంటే అదొక ప్రేమే కాదు అది. ఒకవేళ ఈరోజు ప్రేమ ఉందని నువ్వు అనుకున్నా మాత్రం రేపది కొడిగట్టిన దీపం అయిపోతుంది ఆ ప్రేమ. కాబట్టి ప్రేమ ఉండి ప్రేమ కార్యాలు గనక వ్యక్తం కాకపోతే, ప్రేమ బాక్ష్యంలో ఉండి ప్రేమ కార్యాలు గనక బాక్ష్యంలో గనక ఆవిష్కరించబడకపోతే, అంతర్యంలో ప్రేమ ఉండి బాక్ష్యంలో గనక ప్రేమ కార్యాలు గనక ఆవిష్కరింపబడకపోతే, ఈ ప్రేమ జలం ఒక దశలో అహంకార వేడిమికి ఆవిరైపోతుంది, అంతే, ప్రేమే లేకుండా పోతుంది. కనుక ప్రేమ ఉన్నది అన్నప్పుడు ప్రేమ కార్యాలతోనే ప్రేమ వృద్ధి చెందుతూ ఉండాలి, ఇంకొక విధంగా ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ కార్యాలు ఎట్లా ప్రధానమో, భక్తి ఉన్నప్పుడు భావన, భక్తి భావన రూపంలో ఉండేటప్పుడు భక్తి కార్యాలు కూడా అంత ప్రధానం. అది అక్కడ భక్తి నీకు ఎంత ప్రధానమో భక్తి కార్యాలు భక్తి సాధనలు కూడా నీకు అంత ప్రధానం. అండర్స్టాండ్? కాబట్టి భగవంతుని భక్తి చేయకుండా ఉండలేవు నువ్వు. ఏమిటా భక్తి? స్వామిజీ నాకు భక్తి ఉంది, ఆలయానికి పోతావా? ఫోన్ ఎందుకు పోవు? నా హృదయమే ఆలయం, పాడైపోతావు అంతగాని ఇంకా. ఎందుకో తెలుసా? ఇది ఇది పనికి మాలిన భక్తి. అసలు నన్ను అడిగితే ఇది భక్తే కాదు. అయ్యా నేను విరపూశాను వాసన రాలేదని మల్లెపువ్వు చెప్పినట్టుగా ఈయనకు భక్తి ఉంది కానీ భక్తి కార్యం జరగదు. నా నువ్వు భక్తుడు అయితే ఆలయానికి పోకుండా ఉండలేవు. నీ స్నేహితుడి ఇంటికి ఎట్లాగైతే నువ్వు వెళుతున్నావో, మరి నీ స్నేహితుని ఇక్కడే కూర్చొని ప్రేమించచ్చు కదా, ఎందుకు పోతున్నా వాళ్ళ ఇంటికి? అంతే, అర్థమవుతుంది. ఫోటో ఉంది కదా చూస్తూ ఉండు రోజు, ఫోన్ ఉంది కదా మాట్లాడుకుంటూ ఉండు, అయినా పోయి కూర్చోవాలి, అయినా చూడాలి. ఎందుకని? ఇంకా ఈ రోజుల్లో వీడియోలు కూడా ఉన్నాయి కదా, టీవీలు పెట్టుకొని చూస్తూ ఉండు నీ ఫ్రెండ్ని, చలనం కూడా ఉంటుంది, చలన చిత్రం నీ హృదయం చలించాలంటే ఆయన దగ్గరకు పోతేనే. కాబట్టి ఆలయానికి పోవాలి భక్తి ఉన్నప్పుడు. ఇంట్లో కూర్చొని నేను భక్తి చేస్తాను కుదరదు. ఇంట్లో కూర్చొని నువ్వు భక్తి చేసుకోవచ్చు, నేను కాదనను లేదు. నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు, ఇంట్లోనే ఉండి నీ అపురూపమైనటువంటి భక్తిని నువ్వు ప్రదర్శించుకుంటూ ఉండొచ్చు. కానీ తమాషా ఏంటో తెలుసా, ఇంట్లో ఉండి భక్తి చేయొచ్చు, పనుల మధ్య మరిచిపోయి చేయకుండా కూడా పోవచ్చు. అది నాయన ఇంపార్టెంట్. అదే నువ్వు ఆలయానికి పోయినావు అనుకో, అక్కడ చేయకుండా ఎట్లుంటావు ఆలయానికి పోయిన తర్వాత? ఇప్పుడు ఆలయానికి పోయినావు, కృష్ణాలయంలో పోయినావు, ఏం చేస్తావు అక్కడ? హలో బాగున్నావంటావా? అరే కృష్ణాలయంలో ఎంటర్ అయినావంటే ఆటోమేటిక్గా భక్తి చేస్తావు, చేతులెత్తి భగవంతుడికి నమస్కరిస్తావు, పూజ చేస్తావు, నమస్కరిస్తావు, సంకీర్తన చేస్తావు, పాటలు పాడతావు, ఏదో ఒకటి చేస్తావు. ఎందుకని? భక్తి చేయకుండా ఆలయంలో ఉండలేవు, ఇంకొక పని అక్కడ చేయలేవు. కాబట్టి నువ్వు నేను ఇంట్లోనే ఉండి స్వామీజీ చేసుకుంటాను అని నువ్వు చెప్పచ్చే, కానీ ఇంట్లో ఉండి అండర్స్టాండ్ అన్ని పనుల్ని చేసుకుంటూ భక్తి కార్యం కూడా నువ్వు చేస్తావు. కానీ ఆలయానికి గనక నువ్వు వెళితే అన్ని పనులు విస్మరించి భక్తి కార్యమే చేస్తావు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు మీకు అర్థమైందే? కనుక హే భగవాన్, నేను నిన్ను ఎట్లా భక్తి చేయకుండా ఉంటాను? నిన్ను ఎలా భక్తి చేయకుండా ఉంటాను? నాకు ఇది ఎలా సాధ్యం? ఆహారం తీసుకుంటూ ఉంటే నువ్వే జ్ఞాపకం వస్తున్నావు నాకు. ఈ ఆహార పదార్థాలు, ఈ పోషక పదార్థాలు ఇన్ని ఉన్నాయని నాకు తెలియనే తెలీదు. గోబీ 65 ఏంది? ఈ గోబీ 65 అండ్ గోబీ 95, ఇవన్నీ కూడా నాకు తెలియదు భగవాన్. ఇవి కొత్త కొత్త వంటలు, రకరకాలైన వంటలు. అరే మాకు ఎన్ని తయారవుతా ఉన్నాయి, ఇవన్నీ నీ ప్రేమ. ఈ పదార్థాల్లో ఉన్నదంతా ప్రేమనే. అందువల్ల ఆ రుచులు చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, రేరే ఈశ్వరుడికి నేనంటే ఎంత ప్రేమ, నాకింత రుచికరమైన పదార్థాలు కావాలని తయారు చేసి పెట్టాడు. రుచి చూసే నాలుకనిచ్చాడు, రుచికరమైన పదార్థాలు ఇచ్చాడు. ఈ షటర సోపేతమైనటువంటి భోజనాలన్నీ కూడా నేను భోంచేసి భగవాన్ నేను నిద్రపోతాను. ఎందుకని? అంతే, తర్వాత అంత పని చేసిన తర్వాత ఇంకా మిగిలిన పని ఇది ఒక్కటే. కానీ నేను నిద్రపోతే నువ్వు నాలో నన్ను రక్షించేందుకు మేలుకొని ఉంటావు. అది తమాషా. హాయిగా భోంచేసి నేను నిద్రపోతాను, నన్ను రక్షించాలి, నన్ను కాపాడడం కోసంగా నువ్వు మేలుకొనే ఉంటావు. నేను హాయిగా నిద్రపోతుంటే నువ్వు నాలో చేరి నా శ్వాసల్ని కదిలిస్తూ ఉంటావు భగవాన్, కదిలిస్తూ ఉంటావు. కాబట్టి ఈ దేహం అనేటువంటి వాహనంలో, ఈ దేహం అనేటువంటి శకటంలో, ఈ బండిలో నేను ప్రయాణం చేసేటువంటి ఒక ప్రయాణికుణ్ణి, నేను యాత్రికుణ్ణి. నడిపేబడేవి నీవే, నడిపేబడేవి నీవు. ఎవడైతే ప్రయాణం చేస్తూ ఉంటాడో ప్రయాణికుడు, ప్రయాణికుడు నిద్రపోతాడేమో కానీ నడిపేవాడు మాత్రం నిద్రపోడు భగవాన్, నడిపేవాడు నిద్రపోడు. ఈ విధంగానే అర్జునుడు యొక్క రథాన్ని కూడా నువ్వు నడిపావు. నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్. హే అర్జున, నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్. సవ్య సాచి అంటే రెండు చేతులతో బాణాలు వేసేవాడు, ఒక చేతితో కాదు, రెండు చేతులతో బాణాలు వేసేవాడు. చూడు, రెండు చేతులతో బాణాలు వేసేవాడు అయినా కూడా నిమిత్త మాత్రం భవ, నిమిత్తంగా ఉండు, నువ్వు ఒక పరికరంలాగా ఉండు. ఎందుకని తెలుసా అర్జున? నడిపేవాడిని నేను, నడిచేవాడివి నీవు. నేను ఉంటేనే నువ్వు నడుస్తూ ఉన్నావు, కాబట్టి నేను నడిపిస్తూ ఉన్నా, నువ్వు నడుస్తూ ఉన్నావు, కాబట్టి నిమిత్త మాత్రంగా ఉండు. నేను నడుపుతూ ఉంటేనే నువ్వు చేసేది, నేను రథం నడుపుతూ ఉంటేనే నువ్వు యుద్ధం చేసేది. అది పాయింట్. నేను రథం నడుపుతూ ఉంటేనే నువ్వు యుద్ధం చేస్తున్నావు, కాబట్టి రథం నడిపేటువంటి వాడిని నేను, యుద్ధం చేసేటువంటి వాడివి నీవు. కాబట్టి నీ బ్రతుకు బండిని నేనే నడుపుతున్నాను గనక నిమిత్త మాత్రం భవ సవ్య సాచన్. భగవాన్, ఆ అర్జునుడి యొక్క బండిని ఎట్లాగైతే నడుపుతున్నావో అట్లాగే మా బండి నడిపేవాడివి కూడా నీవే, మాకు తెలియాలి అంతే. నువ్వు ఉంటేనే ఈ బండి నడుస్తూ ఉంది, లేకపోతే నడిచేందుకు అవకాశం లేదు. కనుక ఇప్పుడు నేను నీకు ఒక మాట చెప్తున్నా, ఎందుకని? అర్జునుడే కాదు, నేను కూడా నీకు పనిముట్టు, ఇన్స్ట్రుమెంట్. సరేనా? నువ్వు నడిపేటువంటి బండిని నేను, నువ్వు ఉపయోగించేటువంటి పరికరాన్ని నేను. నేను నీకు పనిముట్టు, నువ్వు నాకు ఆయువు పట్టు. నువ్వు ఉంటేనే నేను ఉంటాను, లేకపోతే ఉండేందుకు అవకాశం లేదు.